కొన్ని మనం గమనించినటువంటి సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. దాన్ని గమనించుకుంటే తప్ప అర్థం కాదు మనకి. రామాయణంలో రాముడు బయలుదేరారు 14 ఏళ్లకి వనవాసానికి. వనవాసానికి బయలుదేరిన తర్వాత ఒక్కడు చంపుకుంటూ వచ్చాడు అందరినీ. సీతాదేవిని ఎత్తుకుపోయారు. బాధపడుతూ కూర్చున్నాడు బతకడానికి. అప్పుడు హనుమంతుడు యాక్టివ్ అయ్యాడు రాముల వారి లైఫ్ లో. అంతవరకు హనుమంతుడు పాత్ర ఏముంది? కానీ రామాయణం యొక్క మొత్తము బ్యాక్గ్రౌండ్ కనుక మీరు చూస్తే హనుమంతుడు ప్రవేశించిన దగ్గర నుంచి యాక్టివ్ అవుతుంది. ఎప్పుడు ప్రవేశించాడు? లాస్ట్ ఫేజ్ లో కొన్ని నెలలు. అంతేగా, ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే 2 నెలలు ఎంతో ఉంది ఇంకా. లేకపోతే రావణాసురుడు ఇంకా వదలడు నన్ను అని చెప్పంటుంది. దానికి ఒక ఫ్యూ డేస్ ముందు నుంచి యాక్టివ్ అయినట్టే కదా. కానీ అది యాక్టివ్ అవ్వటానికి కావలసినటువంటి బీజాలు ఎప్పటి నుంచి పడ్డాయి? రాముడు కంటే ముందు హనుమంతుడు పుట్టాడు. ఈ దేవతలందరూ కూడా ఈ రామ కార్యానికి సహాయం చేయటానికి ముందే అవతరించారు తప్ప ఆ రోజు సడన్ గా అందరూ 27 ఏళ్ళు 30 ఏళ్ళవాళ్ళు 40 ఏళ్ళవాళ్ళుగా గ్రో అవలే. కానీ ఆ రామ కార్యము చేయటానికి ముందు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆర్డినరీ పీపుల్, ఆర్డినరీ కోతులు. అంతేగా, మామూలు కోతులే అవంతా కూడా. కానీ ఎప్పుడైతే ఈ పని టేకప్ చేయాలి అని టేకప్ చేశారు. అప్పుడది యుద్ధ ప్రాతిపదిక అనేది మాటల్లా కాకుండా నిజంగా చేశారు. నైట్ అండ్ డే కదా. ఇప్పుడు సీతాదేవిని వెతకాలి అంటే ఏ లెవెల్లో వెతుకుంటారు వాళ్ళు? ఫైవ్ స్టార్ హోటల్స్ లో దిగి రాత్రి పడుకుని అక్కడ కాస్త భోజనం చేసి టిఫిన్ చేసి బయటకు బయలుదేరి అప్పుడు అతను మొదలెట్టుంటారా? ఎక్కడ వెతుకుంటారు వాళ్ళు? ఎక్కడెక్కడో మామూలుగా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో, ఎక్కడో దుర్భేద్యమైనటువంటి మామూలుగా వెళ్ళలేనటువంటి ప్రాంతాలు ఏమి ఉన్నాయో అన్ని వైపులో వెళ్లారు కదా. ఇప్పుడు ఆ పని చేయబోతున్నాం మనం. హనుమంతుడు అప్పుడు ఏ పని చేశాడు ఆ పని ఇప్పుడు మనం చేయాలి. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎక్కడెక్కడ మన వాళ్ళు ఉన్నారు అది వాళ్ళు కొన్ని రోజుల్లో చేయగలిగినప్పుడు మనం ఎందుకు కొన్ని రోజుల్లో చేయలేము? ఇది ఒక పాయింట్. రెండోది మహాభారత యుద్ధం కూడా. మహాభారత యుద్ధానికి కావలసినటువంటి అస్త్రబలము, శస్త్రబలము, అంగబలము రకరకాలుగా సంపాదించుకున్నారు పాండవులు. రకరకాలుగా కీచకుని చంపి, బకాసుని చంపి, ఆ చంపుతోన్నప్పుడు అది మహాభారత యుద్ధానికి నాంది అవుతోందని పాండవులకు తెలుసునని నేను అనుకోను. కృష్ణుడికి తెలిసి ఉండొచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు బకాసురుణ్ణి చంపడానికి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ గురించి నేను మీతో చాలాసార్లు చెప్తాను కదా. ఐదుగురు పాండవుల్లాగే పాండవులకి యాంటీ పాండవుల్లాగా ఐదుగురు ఉన్నారు. అది ఎప్పుడూ మనకి ఎందుకో డిస్కషన్లోకి రాదు, ప్రకృతిలోకి అది చెప్పం. ఐదుగురు ఉన్నారంటామే తప్ప వాళ్ళ ఐదుగురు కలిసిపోయి ఉంటే ఏమయ్యేదో మనకి ఊహ కూడా అందదు. ఐదుగురు ఒకే నక్షత్రంలో పుట్టారని. ఇంకా పాండవులు ఒకే నక్షత్రంలో పుట్టలే. ఒకే నక్షత్రము అనేది ఏం చెప్తుందంటే ఒకే దశలో పుట్టారని. మన జ్యోతిష్ శాస్త్ర నియమ ప్రకారం అంటే ఒకే థాట్ పోర్, మనలాగా విభిన్నమైనటువంటి ఆలోచనలు ఉండవు వాళ్ళకి. మంచి వాళ్ళకి నానా గంధర్వాళాలు వస్తాయి. గాయత్రి మంచిదా లేకపోతే అనుగ్రహ మాలా మంత్రం మంచిదా లేకపోతే ఇదంతా అక్కర్ లేకుండా ఓంకారం మంచిదా లేకపోతే ఓంకారం అసలు ఇంట్లో ఉచ్చరించకూడదేమో, ఈ ఆలోచనలన్నీ ఒకే నక్షత్రంలో లేకపోవటం వల్ల. ఒకే నక్షత్రం అంటే అర్థం ఏంటంటే భావదశ. పాండవులకి లేదు అది, వాళ్లకుంది. ఎవరో ఐదుగురు ఒకే నక్షత్రంలో పుట్టిన వాళ్ళు తెలుసు కదా, బకాసురుడు, భీముడు, జరాసంధుడు, కీచకుడు, ఇంకోడు దుర్యోధనుడు. పాండవులు యాక్టివ్ కానంత వరకు వాళ్ళు యాక్టివ్గానే ఉన్నారు. జరాసంధుడు వాళ్ళందరి వాళ్ళ రాజ్యాలే కదా అంతా, చాలా యాక్టివ్గా ఉన్నారు వాళ్ళు. ఒకే భావదశలో ఉన్నటువంటి రాక్షసి ప్రవృత్తులు కలిగినటువంటి వ్యక్తులు. రాక్షసి ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు అంటే ఏంటనమాట, నాకు సంబంధించినంత వరకు నేను కొంపలు ముంటం చేసి ఏం చేసినా నా లాభాన్ని చూసుకుంటా, పక్కవాడికి ఏమవుతుందో నేను చూసుకోను అనేటువంటి ప్రవృత్తిని రాక్షసి ప్రవృత్తి అంటాం. ఆ ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు డామినేట్ చేస్తూ ఉంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఎలా ఏరివేశారో ప్రకృతి. మీరు చాలా గుర్తుంచుకోవాలి ఇక్కడ. మనం యతీనాం బ్రహ్మ భవతి సారథి అంటే జరిగేది అది మీ ద్వారానే. కానీ మీ ద్వారా జరగకపోతే వాళ్ళు ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకునేటటువంటి దాంట్లో ప్రశ్నే లేదు. కానీ ఎన్నుకోబడనివ్వటానికి మీరు అక్కడికి వెళ్ళాలి. ఇంటర్వ్యూకి వెళ్తే మీకు పోస్ట్ వస్తుందో రాదో గ్యారంటీ లేదు. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే ఈ కాలంలో కూడా ఇవ్వలేరు పాపం. ఇంత గందరగోళాలు చేయగలిగినా, అన్ని మ్యానిపులేట్ చేసుకున్నా నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళలేదు, నీకు ఇవ్వలేరుగా. ఇక్కడ మానసిక స్థితి మీరు తెచ్చుకోండి. ఇది యు ఆర్ బీయింగ్ టెస్టెడ్. టెస్టెడే కాదు, ఓరియంటెడ్ ఆల్సో. అంటే ఏంటి, దానికి తగినట్టు అది మలుచుకుంటుంది. మలవటం లేదు అన్నదానికి ఈ సంపూర్ణ వ్యవస్థ పెద్ద ఉదాహరణ. సెల్ఫ్ ఆర్గనైజేషన్ లేదు అంటానికి. అందుకని శుచి, ఇది అక్కడ పడి ఉండటం, అది అక్కడ పడి ఉండటం, అక్కడ గడ్డి ఉండటం, ఇదంతా ఏం చెప్తుంది అంటే మనం మారలేదు. ఎందుకు మారలేదు అంటే మీరు ఆ భగవత్ తత్వానికి లొంగటం లేదు. మనం ప్రశ్నిస్తాం, ఇదా ఎందుకు జరుగుతోంది, అలా ఎందుకు జరుగుతోంది, ఇది ఎందుకు జరుగుతోంది, అది ఎందుకు జరుగుతోందని. కానీ మన్ని మనం కనుక ప్రశ్నించుకుంటే ఈ చీపురు ఇక్కడ ఉండటం అది ఉండాల్సిన ప్లేస్ కాదు కదా. మనం ఎన్నిసార్లు ఇటు నుంచి వెళ్తున్నాం. ఇదంతా ఏం చెప్తుంది అంటే సెల్ఫ్ ఆర్గనైజేషన్, అంటే ఒకడు చెప్తే చేయటం అనేది సెల్ఫ్ ఆర్గనైజేషన్ కాదు. మనం చేస్తున్నటువంటిది ఏంటి అంటే సెల్ఫ్ ఆర్గనైజింగ్ ప్రిన్సిపల్. అసలు ఆ సెల్ఫ్ ఆర్గనైజింగ్ ప్రిన్సిపుల్ నే ఆత్మతత్వము అంటాం. సెల్ఫ్ ఆర్గనైజింగ్ ప్రిన్సిపల్ ఆవిడ చెప్పడు, కానీ సెల్ఫ్ ఆర్గనైజ్డ్ వ్యక్తులు మీకు హెల్ప్ చేయగలరు. ఎలా? మ్యాగ్నెట్, పక్కనున్న ఇనువుని మ్యాగ్నెట్ చేయగలదు, పక్కనున్న కర్ర ముక్కని ఏమీ చేయలేదు. మీరు అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ స్వ ఆత్మరాజ్య స్థాపన ఆ మ్యాగ్నెట్స్ ను తయారు చేయటం, కానీ ఆ మ్యాగ్నెట్స్ ను తయారు చేసేటటువంటి స్థలము ఇందుకు ఇక్కడ ఉండమంటాం. మేము అక్కడ గడిపోతే సరిపోతుంది కదా. మీరు మ్యాగ్నెటైజ్ అవ్వలే. మ్యాగ్నెటైజ్ అయినటువంటి వ్యక్తి ప్రవర్తన వేదంగా ఉంటుంది. ఎలా ఉంది ప్రవర్తన? ఎక్కడ ప్రమాదం జరుగుతోంది? సుగ్రీవుడు హనుమంతుడు తక్కువ బలవంతులా ఇంటి వాళ్ళు, కానీ ఇక్కడున్నారు వాళ్ళు ఋషిముఖ పర్వతం మీదే ఉన్నారు. కింద దిగనంటారు వాళ్ళు, కింద దిగితే మేము చచ్చిపోతామంటారు, మమ్మల్ని చంపేస్తామంటారు. మనం అదే అంటాం, ఫలిమంతో మేము కలవండి, ఫలిమంతో కలిస్తే మా సాధన పోతుంది, మా సాధన భంగం అయిపోతుంది. కానీ ప్రశ్న, సెల్ఫ్ ఆర్గనైజింగ్ ప్రిన్సిపల్లో మీరు ఎక్కడున్న మీ ఆర్గనైజేషన్ పోకూడదు. ఆర్గనైజేషన్ అంటే సంస్థ గురించి నేను మాట్లాడటంలే, మీ యొక్క ఆలోచన విధానం. సిగరెట్ తాగేవాడు భోజనం ఇవ్వని, వాడిని సిగరెట్ తాగకుండా ఆపి చూపించండి నాకు, మీకు ఇంపాసిబుల్. అది నేను తాగేవాడిని కనుక నాకు తెలుసు ఆ యావ ఎలా ఉంటుందో. కానీ అదే వాడు ప్రొఫెసరు అలాంటి గ్రూప్ లో ఉన్నాడు అనుకోండి, వాడు వాడిని తాగమనండి. వాడికి ఎంత వాడు తాగుడికి బానిసైనా సిగరెట్ కి వాడు సుపీరియర్ అథారిటీస్ ఉన్నారు. మామూలు మెటీరియలిస్టిక్ అథారిటీస్ ఏమళ్ళా ప్రిన్సిపాల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తాగరు. ఎప్పుడు వీడు తాగుతాడా? ఇంచేత వాడు తాగలేకపోతున్నాడు. అంత వాడికి లోపల యావ ఉన్నా సుపీరియర్ పవర్ యొక్క నొక్కుదల కదా, ప్రెషర్. ఓంకారం మీలో అది చేయాలి. అదేం చేసినట్టే అర్థం అవటం లే. కానీ ఓంలో ఆ శక్తి ఉంది అని సంపూర్ణ భారతీయ వేద చరిత్ర చెప్తోంది. ఓంని మించినటువంటి శబ్దశక్తి లేదు అంటే అక్కడ ఏం జరుగుతుందన్నమాట, మీరు కరెంటుకి నాన్ కండక్టర్ గా ఉన్నారు. నాన్ కండక్టర్ ని పాపం కరెంట్ ఏం చేయగలదు? 132,000 కిలో వోల్ట్స్ పవర్ కూడా ప్లాస్టిక్ పైన వేసేసామనుకోండి, పాపం ఏమి చేయలేదు. అది అర్థం చేసుకోండి. మీరు స్వ ఆత్మరాజ్య స్థాపనలో ఖచ్చితంగా అది మిమ్మల్ని మార్చగలదు. మార్చింది ఋషులందరినీ, ప్రతి వాడు మారాడు. ఏమీ తెలియనటువంటి చిన్నపిల్లవాడి దగ్గర నుంచి, 5 ఏళ్ల కుర్రవాడి దగ్గర నుంచి ఎవరైనా మారిపోవచ్చు. కానీ మారటానికి ముందు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి దాంట్లో ఆర్గనైజేషన్ ఉండాలి. ఆ ఆర్గనైజేషన్ చేసుకుంటూ, వ్యవస్థీకృతం చేసుకుంటూ మీరు ఇది చేస్తే రిజల్ట్స్ ఇస్తాయి. ఆ వ్యవస్థీకృతం మొట్టమొదటిది ఏంది చేయాలి? సమయ సంయమనము, కాలము కదా. కాలాన్ని మనం ఏం చేసుకోగలుగుతున్నాం? మనకున్నది 9 రోజులే అని చెప్తున్నప్పుడు కాలాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం? క్వశ్చన్ వేసుకుని ఈ క్షణం నుంచి టైం వేస్ట్ చేయకండి. కావాల్సిందది ఉన్నది 9 రోజులు, అందులో 8 రోజులు ఒక రోజు అయిపోయినప్పుడే. అంటే మనం అంత నిశ్చింతగా కూర్చోగలిగామంటే లోపల వేడి రాలేదని. దాన్ని గురుదేవులు అగ్ని దీక్ష అనేవారు. మంత్రదీక్ష నుంచి అగ్నిదీక్ష, అగ్నిదీక్ష తర్వాత బ్రహ్మదీక్ష. యతీనాం బ్రహ్మ భవతి భారతి అని చెప్పి ఎక్కడా దారి తప్పలేమన్న అఖండ జ్యోతి కొత్తది వచ్చింది. స్థాపత్య వేద గురించి రాశారు, రామరాజ్య స్థాపన గురించి రాశారు అఖండ జ్యోతిలో. చదువుతాయి, ఎప్పుడైనా అఖండ జ్యోతి చదివినా, చదువుతూ ఉంటే అసలు ఈ గురువుల మధ్య ఉన్నటువంటి తేడాలే ఉండవు. అందరూ ఒకటే చెప్తున్నారు, బ్రహ్మదీక్ష అంటే ఏంటి, యతీనాం బ్రహ్మభవతి సారథి అంటే ఏంటి, రెండు ఒకటేగా. కానీ యతీనాం బ్రహ్మభవతి సారథి అనేది 158వ సూక్తంలోని చరమ ఫైనల్ కంక్లూజన్ అనమాట. 6-7 శ్లోకాలు ఉన్నాయి అక్కడ సూక్తాలు. ఇంచేత ముందు మంత్రదీక్ష, మంత్ర జపం చేసుకుంటూ 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 పోతున్నాం. మీకు నచ్చినటువంటి ఏ మంత్రాన్నైనా చేసుకోండి. మంత్రదీక్షలో మీరేం మారరు, మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. మంత్రజపం మాత్రం చేసుకుంటూ ఉంటారు. మంత్రజపం చేయగా 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 అది మీలో అగ్నిని పుట్టిస్తుంది. ఆ అగ్నిని పుట్టించాలి అని అగ్నిహోత్రం చేస్తాం మనం మంత్రదీక్ష నుంచి అగ్నిదీక్షకు వెళ్ళటానికి. ఇంకా అగ్ని దీక్షకి వెళ్ళాక వాడు ఆగడు, మండించేస్తుంది అది. వాడు మారి తీరాలి. నిప్పులో పొడవేసిన ఏ పదార్థం అయినా కూడా భసమైనా అయిపోతుంది, లేకపోతే పవిత్రంగా బయటకు వస్తుంది. పవిత్రంగా అంటే ప్యూర్గా, రెండే ఆల్టర్నేటివ్స్ ఉంటాయన్నమాట. మంత్రదీక్ష నుంచి అగ్ని దీక్షలో ప్రవేశించిన వాడు రెండు పాసిబిలిటీస్ ఉంటాయి. వాడు భసమైనా అయిపోతాడు, లేకపోతే ప్యూరిఫై అవుతాడు. కానీ భస్మం అవటంలో ఏం భస్మం అవుతాయి, వాడిలో ఉన్నటువంటి దుర్గుణాలు, వాడిలో ఉన్నటువంటి రాంగ్ మెటీరియల్స్, వాడిలో ప్రకృతికమైనటువంటి నియమావళికి అసహజంగా ఉన్నటువంటి ప్రాకృతికమైనటువంటి మనం పెట్టుకున్న అసంబద్ధమైనటువంటి నియమాలు. మనం అనుకుంటాం అది ప్రాకృతికమైనటువంటి నియమాలని, ఆవిడికి తెలియదు. ఇంకా నేచురల్ లాస్ అర్థమయ్యాయంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఇంచేత ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రామాయణం నాకు తెలియదు ఎన్ని రోజులు యుద్ధం జరిగిందో, కానీ అది రోజుల్లోనే జరిగింది, కానీ నెలల్లో ఏం జరగలే. ఒకసారి కౌంట్ చేయాలి రామాయణం తీసి ఎన్ని రోజులు జరిగిందో. మహాభారత యుద్ధం 18 రోజులు. మనకి కూడా అంతే ఇది. ఇంచేత ఇన్ని వేల సంవత్సరాలు బట్టి మనం చేస్తున్నటువంటి ఈ మానసిక ప్రయత్నాలు ఇప్పుడు ఎప్పుడైతే వాటికి ఒక రూపం ఇవ్వాలి. మన పరిస్థితి ఎలా ఉందంటే అసలు యుద్ధం చేస్తున్నామని కూడా తెలియటంలే. ఎందుకు తెలియటం లేదు అంటే మనం ఉన్న సమాజం మనకు అలా నేర్పింది. కోతులతో రావణాసురుడి మీద యుద్ధం చేయడానికి వెళ్తానంటే ఆ కాలంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుని ఉండేవారు, నవ్వే ఉంటారు గ్యారంటీగా. రాముణ్ణి చూసి మాత్రం భలే నవ్వి ఉంటారు. రావణాసురుడితో యుద్ధంకి వెళ్తున్నాడు కోతులతో. తమాషా ఏంటంటే ఒక అగస్త్యుడు కాబోలు నాకు తెలిసినంత వరకు కాస్త సహాయపడ్డాడు. మిగతా ఏ ఋషి సహాయపడ్డట్టేం లేదు ఎక్కడ రామాయణంలో. ఎందుకు సహాయపడలేదు, ఏం సహాయపడలేదు అంటే అసలు ఆర్గనైజ్ చేసిందే ఋషులు. ఇదంతా కూడా ఋషుల యొక్క రక్తంతోనే సీతాదేవి యొక్క ఆవిర్భావం అయింది అన్నది మర్చిపోతాం మనం చాలాసార్లు. అంటే వాళ్ళ రక్తాన్ని ధారపోసారు ఋషులు అక్కడ, వాళ్ళ పైకి ఏం కనిపించకపోయినా. అలాగా పరమ గురువులు ఈనాడు హిమాలయాలలో వినీల ఆకాశంలో సుదూర ప్రాంతాల నుంచి ఒరియన్ సీరియస్ అక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు. మన రియాక్షన్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళు పాపం అక్కడ మన భూమి చుట్టూరా ఒక పెద్ద రక్షోవలయం పెట్టుకుని ఖచ్చితంగా భూమిని పవిత్రమైనటువంటి గ్రహముగా మార్చివేద్దాం. అది అయిపోయింది, భూమి ఆ దీక్ష తీసేసుకోండి శివరాత్రి నాడు. అంచేత మన ఇంటి ఓనరు ఓ దీక్ష తీసుకున్నాడు అనుకోండి, ఆ దీక్షకి అనుగుణ్యంగా నువ్వు జీవించలేదు అనుకోండి, ఇంటి ఓనర్ ఏం చేస్తాడు? మనం ఇప్పుడు ఇల్లు అతిగి తీసుకున్నాం, ఉంటున్నాం ఇంట్లో, ఆయనకేవో ఆదర్శాలు ఉన్నాయి, ఆ ఆదర్శానికి తగినట్టు మనం ప్రవర్తించటం లేదు, కనిపిస్తాడు ఇంట్లోంచి. ఇప్పుడు ఆ హ్యుమానిటీకి ఉన్నటువంటి ఆ పెద్ద ప్రాబ్లం హ్యుమానిటీకి అర్థం అవటం లేదు. మేమేదో చేసేస్తాం, మేమేదో ఉద్ధరిస్తాం, ప్రపంచ శాంతి కోసం ఏదో చేస్తాం అంటున్నారు తప్ప అసలు ప్రాబ్లం మీకు అర్థం అవటం లేదు. అసలు ప్రాబ్లం ఏంటంటే మీరు ఇది చేయలేదనుకోండి ఖచ్చితంగా పృథ్వీ గ్రహం మీద నుంచి గెంటి వేయబడతారు. పృథ్వీ ఒక్కతే ఈ విధమైనటువంటి ఎక్స్పెరిమెంట్కి ఒప్పుకుంది. ఏంటి ఎక్స్పెరిమెంట్కి ఒప్పుకుంది? సరేలే సెల్ఫ్ రెఫరల్ కాన్షియస్నెస్ ఆత్మ చైతన్యం అనేటువంటిది ప్రోధి అవటానికి కావలసినటువంటి పరిస్థితులు నేను కల్పిస్తాను అని. కానీ తను కూడా ఎంతవరకు ఆ పరిస్థితి కల్పిస్తానంది? ఇమిట్ పాయింట్ వరకు. డౌన్వర్డ్ ఆర్క్ లో మనం చెప్పుకుంటాం సోలార్ సిస్టమ్ లో ఆ 24th రౌండ్ ప్లానెటరీ గ్లోబ్ సైకిల్ పూర్తయిపోయి 25th ఇది ఇప్పుడు జరుగుతోంది, అంతవరకు నేను చూస్తానండి. అది చూసే లోపల నీది బాధ్యతయా, ఇదంతా చేస్తున్నవాడివి, నువ్వు 10 సార్లు మినిమం రావాలి, వచ్చి ఎప్పుడప్పుడైతే ఆ కంట్రోల్ తప్పుతుందో, ధర్మ గ్లాని జరుగుతుందో, అప్పుడప్పుడు అభ్యుత్థానం అధర్మస్య, అధర్మం ఎప్పుడైతే పైకి లేవటం మొదలెడుతుందో, అప్పుడప్పుడు సంభవామి ఆత్మమాయ, ఆత్మ సెల్ఫ్ రిఫరల్ కాన్షియస్నెస్ ఉంది, లోపల ఉన్నటువంటి సెల్ఫ్ రిఫరల్ కాన్షియస్నెస్, నేను 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 అని రిఫర్ చేసే కాన్షియస్నెస్. నేను నేను అంటావే తప్ప నేను అనేటటువంటి దానికి ఏది కావాలో అది మనం చెయ్యం. నేను అనేది ఆకలేస్తోంది అంది. చచ్చిపోయిన వాడికి ఆకలేదుగా, బతుకున్నవాడికి ఆకలేస్తోంది. అంచేత ఎవడికి ఆకలేస్తోంది? నేను అనేటటువంటి చేతనత్వానికి ఆకలేస్తోంది. తింట మొదలెట్టో ఏది తినాలో ఏది తినకూడదో తెలియటానికి రుచి పెట్టింది. చేదుగా ఉంది, మిలిటరీలో కూడా ఆకలితో ఉన్న వాళ్ళు ఎలా రక్షించుకోవాలో అడవిలో రూల్స్ చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే చేదుగా ఉన్నది ఏది తినవద్దు, కొంచెం ఒగరుగా ఉంటే పర్వాలేదు, తీయగా ఉంటే అసలు పర్వాలేదు, తినేయొచ్చు ఆకులు అని. అంచేత ఈ రుచి ఎందుకు పెట్టింది? ఏది నీ శరీరం స్వీకరిస్తుందో ఏది నీ శరీరం స్వీకరించదో తెలుసుకోవటానికి రుచి పెట్టింది. కానీ ఆ రుచి ద్వారా ఇప్పుడు మనం ఆ రుచిని ఆ నాలికని ఎంతగా కుంఠాగ్రస్తం, కుంఠ అంటే తెలుసు కదా కాంప్లెక్స్, ఎంతగా దాన్ని మోసం చేసి పెట్టామంటే దాన్ని మిస్యూజ్ చేసి అసలు ఏది తినొచ్చో ఏది తినకూడదో తెలిపేటటువంటి నాలిక ఏది తినకూడదో అది తింటుంది. రుచికి బానిస అయిపోయింది కదా. ఇది ఆత్మతత్వం, ఆత్మజ్ఞానం. రుచిలో ఉన్నటువంటి ఎక్కడ దెబ్బతిన్నాం, కడుపు నిండిపోయాక ఊరుకుంటున్నాం మనం. ఆకలి వేశాక తినాలి, ఆకలి లేనప్పుడు అసలు ఎవడు ఏమిచ్చినా తినకూడదు. ఎందుకో మొహమాట పడిపోతారు. సిగరెట్ తాగొద్దంటే మొహమాట పడరు. చాలా మంది ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాం కదా, వాళ్ళు మొహమాట పెట్టేశాడు, టీ తాగేశాను, కాఫీ తాగేశాను అంటాడు. వాడికి సిగరెట్ ఇష్టం లేదు వాడి ఇంట్లో వాళ్ళకి, కానీ సిగరెట్ తాగుతాడు, వాడ మొహమాట పెట్టేస్తాడు. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఓం అన్నప్పుడు మీ యొక్క హ్యాబిట్స్ లో, మీ యొక్క అలవాట్లలో ఇంత ఘోరమైనటువంటి యాంటీ న్యాచురల్ లాజ్ నిబిడీకృతమై ఉన్నాయి. రుచి వల్ల ఏది తినాలో ఏది తినకూడదు. ఇప్పుడు జంతువులకు ఎవడు చెప్తున్నాడు ఏది తినాలో? నేను విషవృక్షాలు కొన్ని పెట్టి తినకూడని మేక కూడా తిందని ఏదో చెప్పారు. ఆకు పేరు గుర్తులేదు ఇప్పుడు, అది ముట్టుబట్ట అది అంచేత అది వేస్తారు. పేరు ఇప్పుడు గుర్తు రావటం లేదు. కానీ మరి మనం ఎందుకు అలాంటి పరిస్థితిలో ఉన్నాం? న్యాచురల్ లా అది నేను చెప్పేది. ఆ న్యాచురల్ లాని మించి మీరేం చేయలేరు. శరీరానికి ఇది పడదు అని ప్రకృతి చెప్పింది అనుకోండి, మీరేం చేయగలరు? అంచేత మీరు ఖచ్చితంగా ఏమవ్వాలి? ఆ న్యాచురల్ లాకి లొంగిపోవాలి. ఆ న్యాచురల్ లాయే ఓంకారం. ఓంకారం యొక్కది తస్య వాచక ప్రణవ, అతను ఓంకారం కాదు, ఓంకారము ద్వారా పిలువబడుతున్నాడు. అతని పేరు అది. కానీ వేదాలలో ఉన్నటువంటి పేర్లలో ఉన్నటువంటి తమాషా ఏమిటి అంటే ఆ పేరే ఆ వస్తువును ఉత్పత్తి చేస్తుంది. మనకు పెట్టే పేర్లకి వేద మంత్రాలకి ఉన్నటువంటి ఆ స్పందన యొక్క తేడా అర్థం చేసుకోండి. చూడమ్మా ఏమైనా వాళ్ళు వచ్చేంత వరకు మనం ధ్యానంలో ఉన్నాం. రాత్రి వల్ల వీళ్ళు ఏదో మాట్లాడేసుకుంటున్నారంటారు, కానీ ధ్యానం మోర్ ఇంపార్టెంట్. చేత ఆ మూడ్ మీరు కావాలంటే కాస్త అలా శరీరాన్ని ఉంచి ఇచ్చే ఇలా పెట్టి చూడండి ఎలా ఉంటుందో. మీ మానసిక స్థితి అబ్జర్వ్ చేసుకోండి, అది ఇంపార్టెంట్. అయస్కాంతం ఉన్నప్పుడు ఇనప రజని ఎలాగైతే ఆటోమేటిక్ గా తన్ను తాను అయస్కాంత ధారలకి లొంగిపోతుందో అలా లొంగిపోవాలి మీరు. ఆత్మశక్తి చేయలేందే ఉంది. మీరు లొంగిపోవటం లేదు దానికంతే. పవర్కి లొంగ తీసుకోండి, అది ఎప్పుడైతే మనలో ఆ ఆత్మశక్తి ధారలకు లొంగిపోతామో ఆటోమేటిక్ గా మన శరీరం కొన్ని విశేషమైనటువంటి మార్పులకి లోనవుతుంది. వాటిని ముద్రలు అంటాం. కానీ ముద్రలు వేసి ఆ మానసిక స్థితి లేదనుకోండి, నటనవుతుంది. చేతి దీన్ని జ్ఞాన ముద్ర అంటాం మనం. అంటే ఆటోమేటిక్ గా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, ద టోటల్ జ్ఞానం, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, వేద జ్ఞానము. అంటే వేద జ్ఞానంలో ఉన్నటువంటి తమాషా ఏంటి అంటే, ద రైట్ వర్డ్ అట్ ద రైట్ టైం, కరెక్ట్ మాట కరెక్ట్ కాలంలో, ద రైట్ యాక్షన్ అట్ ద రైట్ టైం. ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని సక్రమంగా దాని ఉంటుంది, అదే జరిగిపోతుంది. మీరు నేర్చుకుని ఏం చేయరు. వెంకయ్య స్వామి కానీ సిద్ధి సాయి కానీ ఆత్మజ్ఞాన సంపన్నులు కనుక సహజంగా వాళ్ళు ఏదంటే అది రైతే. వాచమర్ధామి ధావంతి అని ఏదో ఉంది అర్థం, కాళిదాస్ చెప్పాడు. ఆ ఋషులు ఏం మాట అంటే ఆ మాట జరగాలంతే అక్కడ. కానీ జరగటానికి మీ సాధన కంటే ప్రాకృతిక శక్తులకు మీరు ఎంత సహకరిస్తారు అన్న దాని మీద ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుంది అన్నది ప్రద్యుమ్నుడి కథ చెప్తుంది మనకి. వాడు చాలా కష్టపడి అద్భుతమైనటువంటి శక్తులు అవంతా సంపాదించుకుంటాడు శంబరాసురుడు. వీడు అప్పుడే పుట్టాడు. కానీ వీడికి లక్ష్యం ఏంటి? శంబరాసురుడిని చంపాలి. ఎవరు సహకరించారు? ప్రకృతి అంతా సహకరించింది. ప్రకృతి సహకరించి ఉండకపోతే చంపగలడావాడు? చంపలేడుగా. వీడికి తెలియదు కూడా వాడి దగ్గర అస్త్రాలు ఉన్నాయి, శస్త్రాలు ఉన్నాయి ఉన్నాయని. ప్రకృతి దానికి కావలసినటువంటి గురువుని, దానికి కావలసినటువంటి పరిస్థితుల్ని అంతా కల్పించి అతి చిన్న శరీరంలో ఉన్నవాడిని రాత్రికి రాత్రి యువకుడుగా మార్చి అంత తక్షణమే. ఆ ఆత్మశక్తికి అది ఉంది అని తెలిసి 9 రోజుల్లో ప్రపంచాన్ని, ఆంధ్రప్రదేశ్ ని మార్చలేమని మీరు అనుకుంటే అర్థం ఏంటంటే మీకు ఆత్మశక్తి గురించి ఏం అవగాహన లేదండి. కానీ ఆత్మశక్తి గురించి అవగాహన ఉన్నవాళ్ళు చేయవలసింది ఏంటి అంటే సమర్పణ. యతీనాం బ్రహ్మ భవతి సారథి. యోగస్థ కురుకర్మాణి. ఇవి రెండు ఫార్ములాలు భారతదేశం ప్రపంచానికి అందించింది. దీనికి అనేక రకాలైన మార్పులతో చెప్తూ ఉంటారు. ఎవరు ఏం చెప్పినా జరిగేదంతే. అల్లా మాలికే అంటాం, లేకపోతే సబ్కా మాలిక్ ఏ కంటంలో కూడా అర్థం అదే. ఏది అన్నా అక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ 9 రోజులు మిమ్మల్ని మీరు పూర్తిగా మర్చిపోయి దేని గురించి ఆలోచిస్తూ ఉంటే మీకే పడుతుంది. ఇప్పుడు నిన్న సాయంత్రం మనం మొదలెట్టాం, ఇవాళ పొద్దున్నకి మీలో మీకు కొత్త అవగాహన వచ్చి ఇలా చేద్దాం అనే భావన రాలేదు అంటే మీరు స్పందించలేదు అని అర్థం. ఉత్తిన నటిస్తున్నారన్నమాట కూర్చుని. ఇప్పుడు నాకే ఐడియాస్ రావాలని వీలేం లేదు, మీకు వస్తాయి. ఇంకా అద్భుతమైనటువంటి ఐడియాస్ రావచ్చు. ఆ ఐడియాస్ డిస్కస్ చేసుకోవటానికి పొద్దున్న 7:30 నుంచి 9 గంటలు, సాయంత్రం 7:30 నుంచి 9 గంటలు టైం పెట్టుకోండి. ఈ టైం ఏంటి అంటే ఈ ఐడియాస్ని డిస్కస్ చేసుకోవడానికి. ఖచ్చితంగా ఐడియాస్ వస్తాయి మీకు. అండ్ ఇట్ ఈజ్ న్యాచురల్ లా, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. న్యాచురల్ లా అంటే అర్థం ఏంటంటే దానికి డబ్బు కట్టక్కర్లేదు అని. అరటి తొక్క మీద కాలు పడితే కాలు జారాలి అంటే మీరు ఏం డబ్బు కట్టాలి అరటి తొక్కకి? జార్చేస్తుంది మిమ్మల్ని. మీరు చేయవలసింది ఏంటంటే తొక్క మీద కాస్త జాగ్రత్తగా కాలు పెట్టడం అంతే. జాగ్రత్తగా కాలు పెట్టాక ఇంకా జరిగేది ఏదో అదే వేస్తుంది. మనం ఏం చేయగలే. న్యాచురల్ లా అంటే అది అర్థం, డబ్బుతో సంబంధించింది కానే కాదు అది. కానీ మనం ప్రతిదీ డబ్బుకి లింక్ పెట్టుకుని, మనం తయారు చేసుకున్నటువంటి డబ్బుకి లింక్ పెట్టుకుని. మీరు చాలా డబ్బున్న వాళ్ళు కానీ మీరు తినేటటువంటి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? నేచర్ నుంచే. నేచర్ లో ఆహారం లేదనుకో, నువ్వు యుథోపియాలో ఉన్నావు అనుకో, నీ కోట్లు ఏం చేస్తా నీకు? ఒక చుక్క మంచిగా నేను పుట్టావు అక్కడ. నీ డబ్బు ఏం చేస్తుంది? నీ కాగిత ముక్కలు, నీ వజ్రాలు, అవి పెట్రోల్ లేదు, రోల్స్ రాయిస్ కార్లు 20 ఉన్నాయి, నడుపుకో నడుపుకో రోల్స్ రాయిస్ కారు. ఆ రోల్స్ రాయిస్ కారు నడపడానికి అవసరమైనటువంటిది ఏంటి? పెట్రోల్. బతకాలి నువ్వు, గాలి పీల్చుకో. నీకు గాలి పీల్చుకోవడం చేత కాదు, ఆస్తమా వచ్చేసింది నీకు. ఆస్తమా పేషెంట్స్ చూస్తే అసలు మనకు ఎంత భయం వేస్తుందో. వాళ్ళకి పాపం ఏం అవ్వదు. ఆస్తమా పేషెంట్స్ ఎప్పుడూ దీర్ఘజీవులే. కానీ వాళ్ళ ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళు గాలి పీల్చుకోలేకపోతున్నారు. ఇంచేత యతీనాం బ్రహ్మ భవతి సారథి. మీరు ఆ న్యాచురల్ రిసోర్సెస్, న్యాచురల్ లాస్ ని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ఉపయోగించుకోవటం ఈ 2-3 రోజుల్లో నేర్చేసుకుని మీరు అప్లై చేసేయాలి. రామరావణ యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? మహాభారత యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? మీరు ఎన్నాళ్ళు చేస్తా ఉంటారేంటి? అంచేత ఈ 3 రోజుల్లోనే మీకు ఐడియాస్ రావటం మొదలెట్టాలి, ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయటం మొదలెట్టాలి. మీరు ఐడియాస్ రావటం లేదు అంటే మీరు ఉత్తరం కూర్చున్నారు అని అర్థం. మీరు ధ్యానం చేయటం లేదు, మీరు నిద్రపోతున్నారు. ధ్యానం చేస్తున్నటువంటి వ్యక్తికి అద్భుతమైనటువంటి ఐడియాస్ వస్తాయి. కానీ అవి ఆచరణలో పెట్టకపోతే, అవి ఆచరణలో పెట్టాలంటే చుట్టుపక్కల అంతా కూడా ఆర్గనైజ్డ్ వేలో ఉండాలి. నీ టైం ఆర్గనైజ్డ్ వేలో ఉండాలి. తపస్సు అని చెప్పాను కదా, సమయ సంయమనము. ఇంచేత 7:30 to 9 ప్రతిరోజు ఈ థాట్ ట్యాంక్ అనమాట, మనకు వచ్చేటటువంటి ఐడియాస్ అవి. అంటే నేను చెప్పటం మీరు చేయటం కాదు, మీకు ఇంచేత యాంగిల్. ఇంకోటి ఏం చెప్పాను, మరి ఇక్కడ దీక్ష ఇవ్వండి. ఈ కాలనీలో కొంతమంది దీక్ష ఇచ్చారు, ఇద్దరు ముగ్గురికి ఆల్రెడీ. వాళ్ళెవరు నాకు కనిపించడం లేదు ధ్యానం టైంకి. ఏం దీక్ష ఇచ్చారు మీరు అంటే? మీరు అసలు అలా చెప్పలేదు మీకు ఎందుకు ఇచ్చాం. ఏం చెప్పు ఉంటారంటే మీ రోగాలు పోతాయి. ఇది చెప్తే అసలు దీక్ష కాదు, మీ రోగాలు పోగొట్టుకోవటానికి దానికోసం ఇది ఇవ్వబట్టలే. ఇది దేనికి ఇస్తున్నాము అంటే ప్రాకృతికమైనటువంటి శక్తికి మీరు లొంగిపోండి. లొంగిపోయాక అది ఏం చేస్తే అది రైతే. కానీ అనంతమైనటువంటి శక్తితో ఉన్నటువంటి వాడు ఎప్పుడూ సుఖంగానే ఉంటాడు. అందుకే రామరాజ్యంలో ఏం చెప్తామంటే ఎవడు దుఃఖంతో ఉన్నవాడు లేడు, ఉండడు. ఎందుకుండడు అంటే వాడు ప్రాకృతిక శక్తికి లొంగిపోయాడు. నేచర్ ఇస్ ఆల్వేస్ రైట్ అనేవాడిని మేమే విడిపిస్తాం. ఇంకా వెంకటేశ్వర స్వామిని ఒకడు చింతపరక పెట్టి చిర కొట్టేవాట రోజు. బలాఢ్యుడు అని రాశాడు ఆయన ముక్కులో. రోజు రావడం చిత కొట్టేయటం. ఈయన కుయ్యో మయ్యో అని ఏ చెట్టు ఎందుకు పారిపోతూ ఉంటే అక్కడ పట్టుకుని కొట్టేవాడు. తర్వాత ఈయన పారిపోవటం కూడా మానేసి కొట్టించుకునేవాడు. చుట్టుపక్కల వాళ్ళకి అది నచ్చలేదు కదా, వెంకటేశ్వర మీరు కొడతారు ఏంటంటే దేవుడు లీలయ్యా అనేవాడు. నేను వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళొచ్చాను. నేను వెళ్ళొస్తే నాకేం లాభం అయింది అని అడుగుతారు. వెంకటేశ్వరి పాపం ఏం లాభం అయింది? వాడవడో చిరపరి పెట్టి బాధేడు. అలాగే 2-3 నెలలు జరిగింది. జరిగాక ఇంకేం చెప్పినా వినలేదు మనుషులు. అక్కడ వినకుండా వాడిని తీసుకెళ్లి గుడిలో పెట్టి తలుపు తాళం వేసేట. వేసిస్తే ఒకరోజు తిండి పెట్టకుండా ఆలస్యంగా వాడు కుయ్యో మయ్యో అని ఆడవటం మొదలెట్టాడు. బలవంతులకు ఓపికే ఉండదు. వాళ్ళు వచ్చిన శరీరాలు చాలా బాగా ఉంటాయి కానీ వాళ్ళు దేన్ని భరించలేరు. వాళ్ళు అప్పుడు మళ్ళా వెంకటేశ్వరం వాడిని బయటకు తీయండి, అక్కడి నుంచి ఉంచాను, మళ్ళీ బయటకు రాని చిట కొట్టాడు వెంకటేశ్వరని. తర్వాత ఎవరో కొంతమంది కలిసి వాడిని బయట ఊరి పొలి మీదకి ఎక్కడో తీసుకెళ్లి ఈ చుట్టుపక్కల మళ్ళా ఎప్పుడైనా కనిపిస్తే చావగొడతాం అని భయపేస్తే మళ్ళా రాలేటవాడు. ఏడువాడు అని ఈయన రోజు వెయిట్ చేస్తూ కూర్చున్నాడు కొట్టించుకోవడానికి. ఒకసారి జైల్లో పెట్టారు ఆయన్ని. జైల్లో పెడితే తెలియదు ఇన్స్పెక్టర్కి ఎవడో అయినా సరే విడిపించారు అందరు వెళ్ళి. ఈయన అలాంటి వాడని తెలియదు అంటే నాకు జైలే బాగుందన్నాడు అని పోయి మన కూర్చున్నట్ట. మన కూర్చుంటే అప్పుడు రెండు బతిమాలు అక్కడ కాదు కూర్చోవడానికి, మేము పెద్ద జైల్లో పెడుతూ ఉంటే మీ చిన్న జైల్లో వెళ్తామేంటి అన్నట. ఇచ్చత యతీనాం బ్రహ్మ భవతి సారథి అనేటటువంటి ఆ మానసిక స్థితి ఉందే, నో డిజైర్స్, డిజైర్స్ ఏమి ఉండవు. ఏంటి డిజైర్స్ ఉంటాయి, ఏమి ఆ ఆత్మ యొక్క స్ఫురణ ప్రేరణ మనకి కలగజేస్తుందో దాని ప్రకారము జీవించేటటువంటి సమాజం రావాలి. ఎంతవరకు రామరాజ్యం రాదు, మోక్షార్థం అర్థం అది. అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తే మరి పక్కవాడికి ఇబ్బంది అవుతుందా? అవదు. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది, కానీ ఆత్మ యొక్క స్ఫురణ ప్రకారం చేస్తే ఖచ్చితంగా తప్పవదు. చాలాసార్లు ఉదాహరణ చెప్పాను కదా, నాలుక ఒక్కొక్కసారి ఆహారం తీసుకుంటున్నప్పుడు పంటి కింద పడుతుంది, చాలా బాధేస్తుంది. నిద్రొస్తున్నాం ఒకసారి కళ్ళమని నీళ్లు వచ్చేసి ఎంత బాధపడతాం. మరి పంటిని మీరు ఏమని శిక్షిస్తున్నారు? మీ నాలుక కొరికేసింది కదా, మరి ఏం చేయాలి దాన్ని? ఏం చేస్తున్నావు? పళ్ళు ఓడగొట్టుకుంటున్నావు ఎప్పుడైనా? కానీ నేను ఎవడైనా కొడితే వాడిని తిరిగి ఎందుకు కొడుతున్నావు? వాడు బయటవాడు, పన్ను మీది. ఇంకా ఆత్మరాజ్య స్థాపనలో అందరూ నేనే అయినప్పుడు ఇతరులకి పనికి రానటువంటి పరిస్థితి రాదు. ఒకవేళ ఏదైనా పరిస్థితి వస్తే డబ్బులు ఆటలు జరగవు. అసంభవం. నాలుకను కొరికేసింది పన్ను, నిజమే. పన్నును ఏం చేస్తున్నావు? ఏం చేయటండి? పాపం దాన్ని ఓదారుస్తాం, మళ్ళీ ఆ పన్ను లూజ్ అవుతే మళ్ళీ చాలా బాధపడతాం అయ్యో అని. మంచి శిక్ష జరిగింది నీకు, మా నాలుకను నువ్వంట. ఆత్మరాజ్య స్థాపన మీకు అవగాహన రావటాన్ని ఏం చెప్తున్నావు? ఇన్నిసార్లు మనం అందుకని తిరిగి తిరిగి వినమనేది రెండు మూడు రోజులు వరుసగా. మీ కోరికలు కాదు అక్కడ తీరాల్సింది. మీ కోరికలు తీరటం కోసం ఇంత అద్భుతమైనటువంటి శరీరం మీకు ఇవ్వబడలేదు. ఆత్మ తన యొక్క విశేషమైనటువంటి ప్రయోజనాల కొరకు ఈ శరీరాన్ని నిర్మించుకుంది. ఆ విద్య ఎక్కడ నేర్పుతున్నాం మనం? ఇంజనీరింగ్ చదువుతాం, పాలిటిక్స్ చదువుతాం, ఎకానమిక్స్ చదువుతాం, శాస్త్రాలు చదువుతాం, కానీ ఏది చదివినా ఆత్మ యొక్క ఈ శరీర నిర్మాణానికి కావలసినటువంటి కారణం ఏమిటి? ఎందుకు ఈ శరీరం నిర్మించుకుంది? దానికి మీరు జవాబు పట్టుకోగలిగిన నాడు రామరాజ్య స్థాపన జరుగుతుంది. అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు రామరాజ్య స్థాపన జరుగుతుంది, కానీ లేకపోతే జరగదు. కానీ ఏ విధంగా అయితే ఒక్క హార్ట్ ఈ మొత్తం శరీర వ్యవస్థను వ్యవస్థీకృతం చేస్తుందో, హృదయము ఏ విధంగా అయితే ఒక సూర్యుడు సంపూర్ణ గ్రహమండలాన్ని వ్యవస్థీకృతం చేస్తున్నాడు, ఒక కేంద్రకము అన్ని ఎలక్ట్రాన్స్ ను వ్యవస్థీకృతం చేస్తుందో, ఆ వ్యవస్థను కనుక పట్టుకున్న వాళ్ళు ఆ వ్యవస్థలో పార్టైపోతారు. ఈ భక్తులు కొన్ని వందల పేర్లు మనకి తెలుసు కదా, వీళ్ళందరూ కూడా సమాజం చెప్పినట్టు జీవించలేదు, సమాజంలో చెప్పినటువంటి ఉద్యోగాలు చేయలేదు, సమాజంలో చెప్పినటువంటి నియమాలకు కట్టుబడి ఉండలేదు. ఈనాటికి వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నాం, ఈనాటికి వాళ్ళ పేర్లే చెప్పుకునేది మనం. ఇది చెప్పుకుంటున్నాం ఇచ్చారంటే ఏ నియమాలకి వాళ్ళు కట్టుబడి జీవించారో ఆ నియమాలే మనకి వర్తిస్తాయి అన్నది మనకి తెలియకుండా తెలుసు, ఇంట్యూషన్. వాళ్ళు కరెక్ట్, అలా మనం జీవించలేకపోవచ్చు అది వేరే విషయం, కానీ అది కరెక్ట్ అని. ఆ కరెక్ట్ అని తెలిసినప్పుడు వాళ్ళు ఏ శక్తికి సమర్పణ చేసుకున్నారో చేసుకోండి మళ్ళీ ఆ భావంతో. ఈ పరమశాంత స్థితిలో ఆత్మరాజ్యం మీలో స్థాపించబడింది. తప్పు మాట వాడాను, ఆత్మరాజ్యం మీలో ఉంది, మీరు దాన్ని గమనించారు. ఈ క్షణంలో గమనించి శాంత స్థితిని ఉండిపోవాలి మీరు. యోగస్థ, ఈ యోగములో ఉండి పనులు చేయటం నేర్చుకోవాలి. ఏ పనులు చేస్తాం, ఏమి చేయం మనం, అది ఏం చేస్తే అది చేస్తాం. ఇప్పుడు అదే జరుగుతుంది. అది ఆ శక్తి మనలో ఉన్నంత వరకే చేతులు కాళ్ళు అన్ని పనిచేస్తాయి. ఆ శక్తి మనలో లేదు, ఏం పని చేయదు. ఈ స్పిరిట్ వ్యక్తి వ్యక్తికి, ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ జోలికి తీసుకెళ్లాలి. తీసుకెళ్లటమే కాకుండా ఇలాగా 1000 మంది కలిసి నిరంతరము మెడిటేషన్ చేయగలిగేది ఏంటంటే సెంటర్స్ ఓపెన్ చేయాలి. పొద్దున్న సాయంత్రము 1000 మంది ఇలా కూర్చోగలగాలి. 10 మినిట్స్, 20 మినిట్స్. 1000 మందిని ఎలా కూర్చోబెడతాం మాస్టర్? సినిమా హాల్స్లో లెక్క పెట్టండి, ఎంతమంది కూర్చుంటున్నారో, ఎన్ని గంటలు కూర్చుంటున్నారు వాళ్ళు, ఎందుకు కూర్చుంటున్నారు? దానికి ఇష్టం గనక. ఖచ్చితంగా 1000 సంఖ్యలోనే ఉండి ఉంటుంది సినిమా హాల్ అంతా కలుపుంటే కూర్చునే వాళ్ళ సంఖ్య ఒక ఊళ్ళో. మరి ఇంత అద్భుతమైనటువంటి శక్తి మీకు లభిస్తుంది అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే ఒక ఊళ్ళో 1000 మంది మీకు దొరకరు అనేటటువంటి ప్రసక్తే రాదు. ప్రయత్నిస్తే ట్రాన్స్జెండర్ మెడిటేషన్ నేర్పుతాను అతను వచ్చి ఇక్కడ కూర్చుంటే 2 రోజులు 120 మంది దీక్ష తీసుకుని ఇంకో 100 మంది రెడీగా ఉన్నారు, వెళ్ళిపోయాడు. కానీ తప్పక్కడ జరుగుతోంది, దీక్ష తీసుకున్న వాళ్ళెవరూ నాకు ఇక్కడ రెగ్యులర్ గా కూర్చొని కనిపించారు. నాకు భలే ఆనందం ఇస్తుంది అనమాట గురువుల యొక్క శిష్యవర్గాన్ని చూసుకుంటే. నాయన ఇది చాలా మంచిది, ఈ సూర్యోదయ సూర్యాస్తమయ కాలంలో మీరు ఒక చోట జేబి చేసుకోండి అంటే మీ ఇళ్లలో చేసుకుంటాం మాస్టర్. చేసుకోండి, ఇళ్లలో రాక్షసులు అవుతారు. ఇళ్లలో చేసుకున్న ప్రతి ఒక్కడూ రాక్షసుడే. ఇంకేదంటే రాక్షసులకి ఆ సెపరేటివ్నెస్ ఉంది, కలవలేనితనం, అది రాక్షసీ వృత్తి. అందులో ఆంధ్రప్రదేశ్లో మనకి మహాభారత కాలం నుంచి ఆ ఆనవాయితీ వస్తుంది. ఏంటంటే కౌరవులకి సహాయపడటం అనేటువంటిది. అంతేత ప్రమాదవశాత్తు మీరు ఇక్కడ మంచికి ఎక్కడ సహాయపడతారు అని భయపడుతున్నారేమో, భయపడకండి. ఈసారైనా మీరు దాన్ని అర్థం చేసుకుని మాకు ఇంట్లో పిల్లలకి దొరదండి, అప్పుడు మంచి నీళ్ళు వస్తాయండి, ఏం చేస్తామండి, మనం ఏం చేయలేమండి, పరీక్షలు ఉంటాయి, ట్రైన్ టైం అయింది, మున్సిపాలిటీ ట్యాప్ వాటర్ టైం అయింది, ఏం చేయాలి, వెళ్ళకండి ఊరు, చాలా మంచిది, పరీక్ష ఉంది, మున్సిపాలిటీ వాటర్ వచ్చే టైం అది, ఏం చేస్తాం, వాటర్ పట్టుకుంటూ కూర్చోండి, పరీక్ష రాయకండి. అంత సింపుల్ కామన్ సెన్స్ మనలోనే లేకపోతే ఇక్కడ సహస్ర సీరిస్ట్ ఆ మ్యాన్షన్ ఎలా వస్తుంది? ఇంచేత ఈ హాల్ పొద్దున్న సాయంత్రం మన వాళ్లతో ఖచ్చితంగా ఆ టైంకి నిండిపోవాలి. కారణాలు మాత్రం ఎవరు చెప్పకండి. కారణాలు కాదు, రాలేదు అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు అని అర్థం. అంచేత నేను చాలా ఆనందిస్తాను, నాకు ఇందులో ఇంట్రెస్ట్ లేదు అనండి, గొడవ లేదుగా. కానీ నాకు వీలు పడలేదు అంటే ఒప్పుకోను. ఖచ్చితంగా ఆ 2 ఆహుతులు వేయగానే మనతో ఈ స్వ ఆత్మరాజ్య దీక్ష తీసుకున్న వాళ్ళు కూర్చోవలసిందే 20 మినిట్స్ పొద్దున్న సాయంత్రం. ఇంకా దాంట్లో మాత్రము అసలు స్పేరింగ్ ఉండదు. ప్లస్ ప్రతి 3 గంటలకి ఇక్కడ అది జరిగేటట్టు చూసుకోండి. అది ఎప్పుడైతే నేను రిలాక్సేషన్ ఇచ్చానో గ్యారంటీగా ఎవడు రాడు. వాళ్ళకి ఆ పని ఉంటుంది, వీళ్ళకి ఈ పని ఉంటుంది. అంచేత ఇక్కడ ఉన్నట్టు వరకు మీరు ప్రతి 3 గంటలకి కూడా ఇక్కడికి రావాల్సిందే, ఇక్కడ మీరు మెడిటేషన్ చేయాల్సిందే. అప్పుడు మాత్రం 5 నిమిషాలు కరెక్ట్ గా టైం చూసుకోండి. 9 కి ఇక్కడ మెడిటేషన్ చేయించి లేస్తాను నేను 5 నిమిషాలు. మళ్ళా 12 గంటలకి, మళ్ళా 3 గంటలకి, మళ్ళా 6 గంటలకి. కానీ 6 గంటలతో మారుతుంది కొంచెం. దేంతో సింక్రనైజ్ చేయాలి? మీరు ఆహుతులతో సింక్రనైజ్ చేసుకోవాలని చేత ఆహుతులు టైమింగ్ చూసుకుంటారు కాబట్టి అది మారుతుంది. అంచేత 6 గంటలకు అన్నామని మళ్ళా పట్టుకోకండి. అది మాత్రం ఆ 2 మగ్నే స్వాహ, ఇదం మగ్నే ఇదం నమ, దాంతో సింక్రనైజ్ చేసుకోండి 20 మినిట్స్. మీరు ఎవరికైనా దీక్ష ఇచ్చి ఉంటే కాలనీలో, రెండు రోజులు వరుసగా ఆవిడైనా రాకపోతే మూడోసారి వాడు రావాలి అనుకుంటే మళ్ళీ 50 రూపాయలు కట్టాలి వాడు. అది మనకి వర్తిస్తుంది. మీలో ఎవరైనా ఇక్కడికి అటెండ్ కాకపోతే వరుసగా 2 రోజులు ఖచ్చితంగా మళ్ళీ 50 అటెండెన్స్ రిజిస్టర్ పెట్టండి. అసలు రాకపోతే మీరు ఏమి ఇవ్వక్కర్లే, అసలు కావాలేదు. అంచేత 2 రోజులు మిస్ అయ్యాం కదా, అంచేత 3 రోజులు రాలేదు. ఎందుకు రాలేదంటే 54 రూపాయలు కట్టాలి కదా. సరే మంచిది, రాకండి. అలాంటి వాళ్ళు రాకుండా ఉండటమే మంచిది. మనకి వచ్చే క్వాలిటీ అయినా ఈసారి అయినా జాగ్రత్త చూసుకుందాం గనక అటెండెన్స్ రిజిస్టర్ మాత్రం ఇప్పుడు పెట్టేయండి. ఇనిషియేటివ్స్ ఎవరైతే ఇనిషియేషన్ ఇచ్చారో మీ అటెండెన్స్ రిజిస్టర్ చూసుకుంటూ ఉండండి. మీరు ఆ అటెండెన్స్ రిజిస్టర్లోనే కావాలంటే 001 007 002 అని ఆర్డర్లో పెట్టేస్తే మీరు పేర్లు. కానీ ఇంట్లో ఇక్కడ ఉన్నవాళ్ళు, కాలనీలో ఉన్నవాళ్ళు, ఆడవాళ్లైనా మగవాళ్లైనా పొద్దున్న సాయంత్రము దానికి రాకపోతే మళ్లీ మాత్రం ఇక్కడ అడుగు పెట్టకండి. ఈ హాల్లో అడుగు పెట్టే అర్హత ఉండదు మీకు. 2 రోజులు వస్తుంది కారణాలు ఉంటాయి కదా, నేను చెప్పాను. విశేషమైనటువంటి కారణాలకి ఎప్పుడు ఏదో పన్నెండు ఊరెళ్ళాడు, అది రాలేదని ఏమైనా అంటాం ఆ మూర్ఖంగా. ఆ మూర్ఖం లేదు కానీ ఉన్నవాళ్ళు ఇంకెక్కడ రాకపోతే మరి రాకండి ఇక్కడికి. చాలా స్పష్టంగా చెప్తున్నా, ఆ టైం అప్పుడు రావాల్సిందే, ఆ 2 ఆహుతులకి కూర్చోవలసిందే, ఆ 2 ఆహుతులు అందరూ ఉచ్చస్వరంతో ఉచ్చరణ చేయవలసిందే. ఒకళ్ళు వేయవచ్చు ఆహుతి, అది వేరే విషయం. అందరూ వేయక్కర్లే ఆహుతి. ఒకళ్ళు ఊదొత్తి వెలిగిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ సువాసన వస్తుంది. కానీ మా ఇంట్లో కూర్చుని సువాసన పీలుస్తాం. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా, మేము తిరుపతి కొండకి ఎందుకు వెళ్ళాలి, సినిమా హాల్కి ఎందుకు వెళ్తున్నాం. మీ కోరికలు కలిగితే మీకేం అడ్డు కాదు కదా. ఇంచేత ఆ నియమాలు ఇవంతా కూడా ఎప్పటి నుంచి వస్తాయి, కళ్ళు మూసి కూర్చున్నాం. ఎంత మార్పు వస్తుందో ఐడియాలజీలో తీవ్రత, అది అగ్ని దీక్ష. అది అగ్నిహోత్రం చేయమనేది అందుకు మీకు ఆ వేడి పుట్టకపోతే ఏం లాభం అది. ఇంచేత యతీనాం బ్రహ్మ భవతి సారథి కి ఇటువైపు ప్రపంచంలో జరగాల్సింది ఏంటి అంటే యోగస్థ కురుకర్మాణి. ఈ 2 చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది అర్థమైపోతే మీ వరకు మీరు రామరాజ్యంలో జీవించినట్టే, మీకు ఏ విధమైనటువంటి దుఃఖాలు ఉండవు. ఏ విధమైనటువంటి దుఃఖము మీరు బాధించింది అంటే ఈ 2 సూత్రాలు మర్చిపోయారు అన్నమాట. మీరు పాండవులు అడుగు తింటున్నప్పుడు కూడా ఆనందంగానే ఉన్నారు. దుర్యోధనుడు జీవితాంతం రాజ్యం చేశాడు తొడ విరగనంత వరకు, కానీ ఎప్పుడు సుఖంగా లేడు. అంచేత సుఖాలు ఎప్పుడు కూడా ప్రాకృతిక నియమానికి అనుగుణ్యంగా జీవించటంలో ఉంటుంది. అది ఎంత బాధాకరమైందైనా యతీనాం బ్రహ్మ భవతి సారథి అనేటువంటి పాయింట్ అది. అంచేత దాన్ని మళ్ళీ ఒకసారి మీరు అర్థం చేసుకుని అలా ఉండిపోండి. ఆ మౌనం ఉందే, మౌనం అన్నది కరెక్ట్ కాదు. అది ఇచ్చేంటే డైనమిక్ సైలెన్స్, అది మౌనం కాదు. అన్ని అందులో ఉన్నాయి. పూర్ణమద పూర్ణమిదం, అది పరిపూర్ణత్వం. అది కానీ పరిపూర్ణత్వాన్ని అనుభవించేటటువంటి మానసిక స్థితి మనలో లేదు. దానికోసం ఇక్కడ వెంపర్లు ఆడిపోతున్నారన్నమాట. రామకృష్ణ స్పెషల్ పండు మా ట్రైన్రాడ్లోనే పండుతుంది, కాయ మన అరటిపండు, బంగినపల్లి మామిడి పండు వాటిలాగా. వాడు 2-3 నెలల నుంచి ఊరుస్తున్నారు అనమాట. మా ఫాదరు మదరు వస్తున్నారు ఇండియాకి. ఇండియాకి వస్తున్నప్పుడు దాన్ని 20-30 పళ్ళు తెమ్మన్నాను నేను. ఇంకేమనుకో ఆ పండు అన్నాడు. ఇంకా ఎంతలా ఊరించేశాడంటే వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నారు అన్నప్పుడు నేను అసలు వాళ్ళ అమ్మా నాన్న అని చూడలే, ఆ పండు చూపించండి ముందన్నా నేను. మీకు చెప్పేశాడు వీడు, వీడికి చాలా పిచ్చి ఇష్టం ఈ పండు అంటే అని చెప్పి పండు తీశారు. ఇదేంటి చిన్న ఈ సైజు లో ఉంది, చిన్న చిన్న తెల్ల తెల్లగా బూడిదలా ఉంది పైన. సరే అది కోశాడు. ఇంకా వీడికి నోరు ఊరిపోతుంది, వీడికి కోసేంత వరకు ఆగలేకపోతున్నాడు. నాకేంటంటే వాడు నోరు ఊరిపోవటం చూసి నాకు నోరు ఊరుతోంది అనమాట. నేను ఎప్పుడు అది చూడలేదు కానీ నోట్లో పెట్టుకున్నా, నాకు అసలు ఏమీ నచ్చలేదు అది. రుచి పచ్చి లేకుండా, అలాగే నాకు రుచి తెలియదు. ఇంకోటి ఉంది, అదేదో ఇది ఇస్తారు తాటిది, కాల్చిస్తారు. ఏంటి తాటి పొడుగ్గా ఉంటే ఇవే తేగ, అది నాకు రుచి ఏం తెలియదు. నాకు ఎందుకని చెప్తున్నా అంటే ఆ మౌనంలోకి వెళ్ళిపోతే మరి మీకు అలాంటి పరిస్థితి వస్తుందేమో. వాళ్ళందరికీ ఋషులకి వాళ్ళకి అంటే చాలా రుచిగా ఉంది, మనకి మాత్రం ఆ రుచి అని తెలియటం లేదేమో అని అనుమానం నాకు. అందుకనే ఆ ఉదాహరణ ఇచ్చా నేను. వద్దు, కాస్త 10 సార్లు మీరు ఆ రుచి చూశారనుకోండి ఇంకా అదే కావాలనిపిస్తుంది. ఎప్పుడైనా అంతే కదా, ముంచమంటే సిగరెట్ కాల్చినా తాగుడు తాగినా బలవికారంగా మొహం పడతారు, తర్వాత అది లేకపోతే మొహం వికారంగా అవుతుంది. అంచేత ఆ మానసిక స్థితిని అర్థం చేసుకోండి. ఎక్స్పీరియన్స్ అన్నాడు దీన్ని రోహిత్ నేత. మీరేం పేరు పెట్టలేరు దానికి, మీరు ఏదైనా పేరు పెట్టి బాగుంది అన్నారు అది ఆత్మజ్ఞానం కాదు. మీరు ఏ పేరు పెట్టలేరు దానికి. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జన నిర్గంధో నిత్య సత్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్. ఆత్మవంతులు అవుతారు. అంత సింపుల్ కట్ట ఈ క్షణంలోనే మళ్ళీ ఎప్పుడూ అవరు. కానీ ఆ అనుభూతికి మీరు పేరు పెట్టుకోకండి, అది నాకు చాలా బాగుంది మాస్టర్ అంటే ఆత్మజ్ఞానం కాదు. అది మీ 5 ఇంద్రియాలతో సంబంధించినటువంటి అనుభూతి అది కానీ కాదు, కానీ ఉండే అనుభూతి. అందువల్ల ఆ అనుభూతికి మీరు ఏమీ పేరు పెట్టలేరు, కానీ అనుభూతిలో జీవించగలరు మీరు. మీరు జీవించటం మొదలెట్టేస్తే ఆ మానసిక స్థితిని, ఇప్పుడున్న మానసిక స్థితిని ఉంచో ప్రతి పని చేస్తే యోగస్థ కురు కర్మాణి. సంగం చెక్వా ధనంజయ. సంగం ఆసక్తి ఆ పని మీద ఎందుకు చేస్తున్నావు అంటే చేయాలి కనుక చేస్తున్నావు. హృదయం ఒక్క క్షణం కూడా ఆపటం లేదు కదా రక్త ప్రసరణ. 3 నిమిషాలు ఆపిస్తే అసలు మనం గొడవ వదిలిపోతుంది, బ్రెయిన్ సెల్స్ ఏమీ పనిచేయవు, కానీ ఆపదది. యోగస్థ కురు కర్మాణి. నిరంతరము హృదయము తనంతట తాను ఏ విధమైనటువంటి ఆశ లేకుండా పనిచేసుకుంటూ నెత్తులు ప్రసరణ చేయగలిగినప్పుడు మీరెందుకు అలా జీవించలేరు. తమాషా ఏంటంటే ఆటలు ఆడుకునేటప్పుడు మీరు ఆ స్థితిలోనే ఉంటారు, క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు అప్పుడు. కానీ దానికి మళ్ళా ఇండియా గెలిచిందా పాకిస్తాన్ గెలిచిందా అని మనం మళ్ళా ఒక సంఘం పెట్టేస్తాం అక్కడ. సంఘం అంటే అటాచ్మెంట్. చిన్నపిల్లలు ఆడుకుంటున్నప్పుడు నో అటాచ్మెంట్, ఆడుకుంటారు. అందుకని వాళ్ళ ఆట 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 తప్ప చదువు మీద రాదు. చదువు అనేసరికల్లా మళ్ళా ఆత్మరాజ్యం పోతుంది. అందువల్ల చిన్నపిల్లల వలె అవమని చెప్పింది. వలె చిన్నపిల్లల కాదు, ఆ మౌనము చేత ఆ మౌనంలో మనం ఉంటూ అది మర్చిపోకుండా ఆ స్మృతి పోకుండా మళ్లీ ఆ స్మృతి లబ్ధమయ్యే. అంతా చేశాక మీకేమనిపిస్తుంది అంటే అసలు నేను నేర్చుకున్నది ఏముంది అనిపిస్తుంది. ఏం లేదు నేర్చుకునేది, స్మృతి లబ్ధ. ఆ మానసిక స్థితిలో ఉంటూ మనం ప్రోగ్రామ్స్ చేసుకుందాం. ఇప్పుడు ఏం ఏం చెయ్యాలో మొట్టమొదటి ఏంటి అంటే స్పీకర్స్ కావాలి. అంచేత స్పీక్ నేను మాట్లాడగలను నేను మాట్లాడతాను అనేవాళ్ళు వాళ్ళు ఈ టాపిక్ మీద స్పీచెస్ రెడీ చేసేసుకోండి. ఇవాళ 3 పేజీలు 4 పేజీలు స్పీచెస్ రాసేయండి. అందుకని ఇక్కడ రాత్రి పగలు ఉండమన్నది. కొంతమంది విషయం మీద అవగాహన ఉంది చేయగలరు. మీరేం చేయాలి, స్పీచెస్ రాసేయండి, టైటిల్ పెట్టి ఒకే టాపిక్ మీద. నేను చెప్పేటటువంటి ఏమవుతాయంటే అలా వైడ్ గా తిరిగిపోతూ ఉంటాయి, ఒక పర్టికులర్ టాపిక్ మీద ఉండదు. మీరు ఇదంతా విన్నారు కనుక క్రమబద్ధంగా చేసుకుని ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఎవరో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు చెప్తే ముందు నువ్వు చేస్తావు, గుర్రాజరావు చేస్తాడు, ఇంకా మీరిద్దరు స్పీచ్ రైటర్స్ అనమాట. ఇంకా ఇవాళ సాయంత్రానికి కనీసం 4-5 స్పీచ్లు రెడీ చేయండి దీని మీద. ఇంటి టాపిక్ అంటే మొత్తము స్వ ఆత్మరాజ్య స్థాపన అంటే ఏమిటి, దీని గురించి ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్. కానీ మెయిన్ గా అందులో ఉన్నది రెండు, ఏంటది, యతీనాం బ్రహ్మ భవతి సారథి. ఋగ్వేదంలో మొదటి మండలంలో 158వ సూక్తంలో ఉండేది, అది తీసుకుని మీరు చూసుకోవచ్చు అసలు మొత్తం దాన్ని చూసి చివరు టోటల్ నాలెడ్జ్. ఇంకా ఆ నాలెడ్జ్ నుంచి ఏ విత్తనం వస్తే ఆ విత్తనం పైకి వస్తుంది. పృథ్వీ ఒకటే, అరటి చెట్టు వస్తుందా వేప చెట్టు వస్తుందా అన్నది వేరే విషయం. కానీ వేప చెట్టు అయినా అరటి అయినా భూమిదే ఉండాలి. ఆ అక్షరాభ్యాసము అతి చిన్న కాలంలో చేయించేవాళ్ళు, అసలు తల్లి గర్భంలో ఉన్నప్పుడే చెప్పేసేవాళ్ళు. ఇప్పుడు మాకేం అర్థం అవుతుంది అంటారు, ఆ మూర్ఖత్వాన్ని ఏమనాలి తల్లిదండ్రుల్ని వాళ్ళని చెప్పవలసిన విద్య అది. అది చెప్తే అసలు పిల్లలు అద్భుతంగా ఉండేవారు. వాళ్ళు ఆడుకుంటే కూడా నా తండ్రి మెడలో చచ్చిపోయిన పావును వేసిన వాడిని తక్షకుడు ఒక వారం రోజుల్లో చంపేయాలి నా పిల్లవాడంటే కూడా జరిగిపోయింది. ఇప్పుడు మనం అంటే కూడా ఏం జరగటంలే, పిల్లవాడు నా మాట వింటలేదు, భర్త నా మాట వింటలేదు, పిల్లలు నా మాట వింటలేదు, ఆడబడుచు నా మాట వింటలేదు, అత్తగారు నా మాట వింటలేదు. నువ్వు అత్తగారు చెప్పినట్టు వినొచ్చు కదా, అది నాకు ఎందుకు అర్థం కాదు. వాడు పాయింట్ అర్థం అవుతోందా మీకు? కానీ చాలా సీరియస్ గా ఇవాళ సాయంత్రం నేను వచ్చేసరికి మార్పులు జరిగిపోవాలి. ఏంటది, ఇక్కడ ప్రతి 3 గంటలకి 5 నిమిషాల పాటు మెడిటేషన్, దీక్ష తీసుకున్న ప్రతి వ్యక్తి ఉండవలసిందే. నాకు కుదరదు అంటే వీల్లేదు, వాడు ఆఫీస్కి వెళ్తే తప్ప, ఆఫీస్కి వెళ్తే ఇక కుదరదు ఎలాగో. కానీ ఇక్కడే ఉంటూ మీరు దీక్ష ఇచ్చిన వాళ్ళు వాళ్ళు రాకపోతే మాత్రం ముద్దలేదు లేదు, 2 రోజులు వరుసగా రాకపోతే మళ్ళా 3వసారి మళ్ళా దీక్ష తీసుకోవాల్సిందే. లేకపోతే రావడం మాని కొంచెం సీరియస్ గా చేసుకోండి, రూల్స్ ఫ్రేమ్ చేసుకోండి. నేను ఉదాహరణ మాత్రమే ఇచ్చాను, నేను దానికి కారణం అది. అంచేత ఇది కూడా ఒక మంచి కొటేషన్ కావచ్చు. అంచేత ఏంటి, మీరు కొటేషన్స్ బ్యానర్స్ ఎదుర్కొండా ఉంటే ఒక్కొక్క బ్యానర్ ని పట్టుకుని మీరు ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. అది ఒక ఈజియెస్ట్ మెథడ్ ఆఫ్ రెండు, ఒకటి బ్యానర్, బ్యానరే కాకుండా మాట్లాడుతున్న వాడికి చాలా హాయి. వాళ్ళు చెప్తాడు యతీనాం బ్రహ్మ భవతి సారథి అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. అల్ప కాలు సభ్య విద్య అయి రామాయణంలో ఎక్కడో పట్టుకోండి, అది రామచరిత మానస్ కొటేషన్ నాకు గుర్తుంది, రామాయణంలో ఎక్కడ చెప్పు ఉంటాడు. వశిష్ఠుడు గురుకులానికి వీళ్ళని పంపించినప్పుడు ఆ వాల్మీకి శ్లోకం వచ్చి ఉంటుంది, అది ఆ శ్లోకాన్ని పట్టుకోండి. హిందీ ఒరిజినల్ దగ్గర పుస్తకాలున్నాయి, అదొకటి పట్టుకోండి. ఇంకా ఏం చేయాలి, మీరు బ్యానర్స్ చెప్పాను, లెక్చర్స్, లెక్చర్స్ చేయటమే కాకుండా ఇంకొక పని ఉంది, ఫ్లాగ్ ఒకటి డిజైన్ చేయాలి. 3 ఫ్లాగ్లు మనకి ఇమీడియట్ గా కావాలి. ఒకటి ఏంటి అంటే ఈ స్వ ఆత్మరాజ్య స్థాపన ఫ్లాగ్, జెండా ఒకటి కావాలి. ఇంకోటి సప్తఋషి వేద విశ్వవిద్యాలయానికి ఒక ఎంబలం, అంటే దానికి ఒక జెండా కావాలి, సప్తఋషి వేద విశ్వవిద్యాలయానికి. 3వది దేనికి అనుకున్నాను నారాయణ గారు, 3వది అనుకున్నానే సీతారాం నిన్న ఫోన్ చేసి చెప్పాడు ఇది చాలా బాగుంది అనమాట డిజైన్, తను చేసి చూశాట ఎంబ్లమ్, 3 కావాలనుకున్నా. అలా ఉంది వేద విశ్వవిద్యాలయానికి ఒకటి, శ్రీ మహాకాల వేద శ్రీ మహాకాల చక్రవర్తి వేద పరిషత్కి కావాలి. 3 ఎంబ్లమ్స్ డిజైన్ చేయండి. కొన్ని మానవ శరీర ధారులు చేసుకోవాలి. విశ్వరాజ్య స్థాపన, ఈ సంపూర్ణ ప్రపంచము కూడా ఓ చక్రవర్తి యొక్క ఆధీనంలో ఉంది, మహాకాలుని యొక్క ఆధీనంలో ఉంది. అంచేత ఎలక్షన్స్ వద్దు, ఏమీ వద్దు. ధ్రువ నక్షత్రం ఎవడు ఎలక్ట్ చేసుకున్నాడు కనుక దీని అన్నింటి నడుపుతుంది. సూర్యుడిని ఎవడు ఎలక్ట్ చేసుకున్నాడని వాడే ఎలక్ట్ చేసుకున్నాడు. నేను సూర్యుని కనుక నా చుట్టూ ఇవంతా తిరుగుతూ ఉంటే వాటికి కావాల్సినటువంటి పోషణ శక్తి నేను ఇస్తాను అని. అలాగా మిమ్మల్ని మీరు ఎలక్ట్ చేసుకోవటమే. అంతేత ఈ దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా మహాకాల చక్రవర్తి యొక్క ప్రతినిధులే, అందులో డౌట్ ఏం లేదు. ఒక మామూలు శక్తికి ప్రతినిధిగా ఉన్నటువంటి వాడికి ఇంత పవర్ వస్తుంది. చీఫ్ మినిస్టర్ కి ప్రతినిధిగాను, ఓ ప్రిన్సిపాలికి ప్రతినిధిగాను ఎవడైనా వస్తే మనం ఎంత మర్యాద ఇస్తాం వాడికి? మరి ఆ మహాకాల చక్రవర్తికే మీరు ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నప్పుడు దానికి తగినటువంటి వాతావరణం కల్పించే బాధ్యత కూడా చక్రవర్తిదే. కానీ మీరు నిజంగా ప్రతినిధి అయ్యారో లేదో ఆయనకి తెలియాలి కదా. చాలా మంది డాక్టర్లు అవ్వాలనుకుంటారు, ఇంచేత అంటే అందరూ డాక్టర్ సాబ్ అంటూ ఉంటారు, మళ్ళీ స్టెటోస్కోప్ వేసుకుని నడుస్తూ ఉంటే కారుగుంటుంది. కారు స్టెటోస్కోప్ కోసం చేస్తే చచ్చాడనమాట వాడి దగ్గరికి వెళ్ళినటువంటి పేషెంట్. వాడికి సబ్జెక్ట్ ఉండి రోగ నివారణ అంటూ వాడికి తెలిస్తే వాడికి డిగ్రీ లేకపోవచ్చు. నేను హోమియోపతి నేర్చుకున్నాయన బిఏఏ, కానీ ఆయనకి అనేక యూనివర్సిటీస్ హైదరాబాద్ లో సన్మానం జరిగిందనుకుంటా కదా, డిలిట్ అవార్డ్ ఈటీవీలో కవర్ చేశారు. ఆయన అడగడు, ఆయన తిడతాడు కూడా వాళ్ళని, ఎందుకంటే జ్ఞానం ఉంది కనుక. ఒక విషయంలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంటే అన్ని విషయాల్లోనూ అక్షరాభ్యాసం అది. అంచేత మీరు నేను ఎలక్టివ్ చేయబందనా లేదా నన్ను వాడు ఎన్నుకున్నాడు లేదా జ్ఞానం లేనివాడు నిన్ను ఎన్నుకున్నాడు అంటే వాడి జ్ఞానం ఎంతో అర్థమవుతోంది అంతే కదా. అంచేత వాళ్ల ఓట్ల కోసం వాళ్ల కోసం ఉద్యమనం అది అర్థమైతే చెప్పాలి. అది ఈ సంపూర్ణ సృష్టిలో మనిషికి తప్ప ఇంకెవ్వడికి కూడా న్యాయ వ్యవస్థలు లేవు, మిలిటరీలు లేవు, ఏమీ లేవు, హాస్పిటల్స్ లేవు, ఏమీ లేవు. అయినా అన్ని ప్రాణులు జీవిస్తూనే ఉన్నాయి, మనకంటే అందంగా ఆనందంగానే జీవిస్తూ ఉన్నాయి. కనుక ఈ టాపిక్ అర్థం చేసుకోండి మీరు. ఇవాళ నుంచి కరెక్ట్ గా 8వ రోజు మనం ర్యాలీ పెట్టుకోవాలి. ఆ ర్యాలీలో వీటి గురించి మీరు చెప్పాలి. ఇక్కడ కాదు, ఇక్కడికి రాగలిగే వాళ్ళకి ఇక్కడ చెప్తాను. కొన్ని దూర ప్రదేశాలు ఉన్నాయి, మనం అక్కడికి వెళ్ళిపోవటం తేలిక. మీరు ఇక్కడ ఈ 2-3 రోజుల్లో నేర్చేసుకుని బాగా స్పష్టంగా అవగాహన చేసుకుని మీరు చెప్పగలరు అని మీకు అనిపించి మాకు అనిపిస్తే ఓ పర్టికులర్ ఏరియాకి వెళ్ళిపోండి. టైం జోన్స్ మీకు చెప్పారు నారాయణరావు గారు, మీరు గీశారుగా చూశారుగా, మీరు కూడా కొత్త ఏం కాదుగా మీకు. ఇంకా అది టైం జోన్స్ అర్థం చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. మహాకాల చక్రవర్తి సామ్రాజ్యము ప్రపంచం అంతటా స్థాపించి 2,222 అడుగుల ఎత్తులో 180,000 మంది ఒకే చోట జీవించగలిగేటటువంటి బిల్డింగ్స్ తయారవుతున్నాయి. ఇంచేత మనం చేసినా చేయకపోయినా తయారైపోతాయి ఇవి. కానీ మనం చేస్తే మన కోసమే ఉంటాయి ఇవి, మనం వెళ్ళి అది ఆక్యుపై చేసేయచ్చు. ఇంకేంటి అలాంటి వాళ్ళ కోసం కట్టబడుతున్నటువంటి బిల్డింగ్స్ అవి. సెంట్రల్లీ లొకేటెడ్ ఆ ఏరియాలో 9 అంతస్తులు 12 అంతస్తులు ఆఫీసెస్ అక్కడే ఉంటాయి, వసతి గృహాలు అక్కడే ఉంటాయి. దాని ప్లాన్స్ మీకు చూపిస్తా, అందుకని ఆ ట్రేసింగ్ బోర్డ్స్ అవి తెమ్మన్నందుకు మీరు కాస్త అది టైమింగ్స్ 9కి ఆన్ అవుతుంది, 9:15కో. అంచేత అదొక ప్రోగ్రామ్ పెట్టేసుకుందాం మనం. ఇక్కడ 9:10కి మెడిటేషన్ అయిపోయే కానీ మీరు ఒకసారి టీవీ చూడండి, కరెక్ట్గా గంట చూడండి, తర్వాత ఆయన ఏం చెప్తున్నా మనం వినొద్దు. కాస్త 2-3 రోజులు మనం టైమింగ్ సెట్ చేసుకుంటే మనకే అర్థమైపోతుంది ఎప్పుడు కరెక్ట్ ప్రోగ్రామ్స్ వస్తాయో. 5 మినిట్స్ సాయంత్రం పూట త్రికాల సంధ్యావందనం చేస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ సంధ్యావందనాన్ని ఎలా మలుచుకుంటారు అంటే మంత్ర జపం టైం మొదలెట్టే ముందు సూర్యాస్తమయ సూర్యోదయాలు జరిగితే మంత్ర జపానికి ముందు ఆ 2 ఆహుతులు వేసిస్తారు, తర్వాత మంత్ర జపం చేసుకుంటారు. అలా చేసుకుంటున్నారు కదా. కానీ కాలనీలో మన వాళ్ళు దీక్ష తీసుకున్న వాళ్ళు, మన వాళ్ళు అందరూ రావాల్సిందే, దీక్ష తీసుకున్న వాళ్ళు మీ ద్వారా ఖచ్చితంగా రావాల్సిందే 20 మినిట్స్. అంచేత మీరు మంత్ర జపం చేస్తున్నప్పుడు కూడా ఇది ట్రై చేయండి, మంత్ర జపము కంటే మంత్రాక్షరాల మధ్య ఉన్నటువంటి గ్యాప్ను పట్టుకోవడానికి ట్రై చేయండి. కానీ మంత్ర జపమే చేయండి.